ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
సహృదయులు, పరమేశ్వర స్వరూపులు అయిన మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారం. నిన్న సంస్కృతాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చి సమయం ముగిసినందువల్ల ఒక చోట నిలపడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని ఇంకా కాస్త కొనసాగించుదాము. ఇతర భాషలలో నేటి భారతీయ భాషా సాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢ సంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలిగినన్నచో అప్పుడప్పుడు జరుగుతుండు సర్వ ప్రాంతీయ కవి సమ్మేళనములలో పద్యములను మనము వింటే కనుక ఎంతో నేర్చుకోవచ్చును అన్న విషయము నిన్న చెప్పుకున్నాము. అదంతా ఇక మన మీడియా వారి దయ మీద ఆధారపడి ఉంటుంది. మన దేశ సంస్కృతి, సాహిత్య సౌరభము, కలకాలము మనగలుగుటకు వారు కంకణము కట్టుకుంటేనే ఇటువంటి ఔన్నత్యమును మనము పొందగలుగుతాము. విషయానికి వస్తాము. ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క పదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణలు మాత్రము నేను తెలియబరుస్తున్నాను. దశరథ అంటే పది దిక్కులకు రథమును నడపగలిగిన వాడు. మనకు ఉన్నవి నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, భూమి, ఆకాశము. ఈ పది కలిపితే గనక పది దిక్కులు అవుతున్నాయి. ఇప్పుడు సంస్కృతములో పది దిక్కులను రథము నడుపుగలవాడు అన్న పేరు ఎవరికీ పెట్టరు. కానీ దశరథ అన్న పేరు ఎంత సులభంగా ఉందో చూడండి. నాలుగు అక్షరాలలో ఇన్ని పదాలు కలిపితే వచ్చే అర్థాన్ని ఇమిడింపజేసిన మహాభాష సంస్కృతము. జిగమిష అంటే పోవలయును అను కోరిక. చూచినారా, ఇది కూడా అంతే. రామతే రాముని వలె ఆచరించుచున్నాడు. కేశాకేసి జుట్టు జుట్టు పట్టుకొని యుద్ధము చేసినట్లు. ఇట్టి శబ్దపటుత్వము నేటికి కూడా ఏ ప్రపంచ భాషలలో దేనికిని లేదు, దేనికిని రాదు. ఇంతయే కాక రెండు మూడు అక్షరములు కలిగిన చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపచేయుట సంస్కృతములోనే మనము కాంచనగును. ధర్మ శబ్దము వలన దానిని ఆచరించువాడు మంచి స్థితిలో ధరింపబడునని బోధింపబడుచున్నది. రథ్యాశబ్దము వలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. ఈ రథ్యాశబ్దము మీలో మన పౌరాణిక నాటకములు చూచిన వారికి ఈ రథ్యాశబ్దము కాస్త గుర్తుండవచ్చు. అర్జునుడు కృష్ణుణ్ణి కురుక్షేత్ర సంగ్రామమునకు కాను సహాయము అర్థించుటకు ఎప్పుడైతే ద్వారకకు దగ్గరగా చేరుతాడో ఈ పద్యం చెప్తాడు. అదిగో ద్వారక ఆలమందలవిగో అన్నందు గోరాడు నల్లదియే కోట అవే అగర్తలవియే రథ్యల్ వారలే యాదవుల్లని. అవియే రథ్యల్ అంటే గనక అక్కడ వచ్చింది ఆ పదము. రథ్య అంటే గనక రథములు ఇటువైపుకు అటువైపుకు పోగలిగినంత వెడల్పు కలిగినటువంటి వీధులను రథ్యలు అంటారు. ఈరోజుకు మనకు దానికి తగిన పదము ఇంగ్లీష్లో 8 లేను 10 లేను 12 లేను అని అనుకుంటున్నాం. కానీ రథ్య అనే పదము ఎంత పెద్దదిగానైనా ఉండే రోడ్డుకు మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా శరీరము అనే మాట మనము విరివిగా ఉపయోగించుతాము. కానీ శరీరము అన్న పదము ఎట్లా వచ్చింది ఒక్కసారి తెలుసుకుందాము. శీర్యతే ఇతి శరీర అంటే ఏదైతే నశించిపోయే తత్వము కలిగి ఉంటుందో అది శరీరము. ఈ శరీరం అంతే కదా, నశ్వరము కదా ఇది, అలాగే ఇప్పటికీ ఉండిపోదు కదా. అదేవిధముగా స్మృతి శబ్దము వలన మనుస్మృత్యాది గ్రంథములు వేదములను స్మరించు రాయబడినవే కానీ తత్కర్తల స్వకపోల కల్పితములు కావని తెలియచున్నది. ఈ విషయాన్ని గురించి ఇక్కడ కూడా మనం ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇది నేను కనుక్కున్నది అని చెప్పేదానికి చాలా సులభమైనటువంటి మార్గం దగ్గర చేతిలో పెట్టుకొని కూడా పొరపాటున కూడా వాళ్ళు చెప్పడానికి అంగీకరించలేదు వాళ్ళ మనసు. అటువంటి సహృదయులు, అటువంటి సన్మార్గమున చరించేవారు వాళ్ళు. స్మృతి అంటే కేవలం జ్ఞాపకమనే. కాబట్టి వాళ్ళ యోగ సమాధిలో ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించినవి ఏదైతే వాళ్ళ జ్ఞాపకములో నిలిచిపోయినాయో వాటిల్ని స్మృతులు అన్నారు వాళ్ళు. ఈ రీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తర శక్తి కనిపించుతున్నది. ఇతర భాషలలో మనము దీనిని కానము. ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తి కావలసి వచ్చినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి వెదకవలసి ఉండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసి వచ్చినచో కెల్టిక్, టిటానిక్, హై జర్మన్లో జర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగు వానిలో అది లభించును. అట్లే ఇతర భాషా పదములకును ఈ మూల భాషలను మూల భాషలు అని అనుకునబడుచున్న వాని పదములకు వ్యుత్పత్తి కావలసి వచ్చిన చోట కూడా మరొక భాషలో అన్వేషణము చేయవలసి ఉండును. గ్రీకులోని పదములకు కూడా అనేక పదములకు సంస్కృతంలో వ్యుత్పత్తులు లభించును. ఆ మాటే పోకాక్ చెప్పినాడని నేను గతంలో మీకు తెలియపరిచినాను. ఒక సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషలకేగనక్కర లేకుండా ఆ భాషలోనే లభించును. సంస్కృతం యొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము. ఇంతకు మించి ఇది దేవభాష అని చెప్పుటకు వేరే నిదర్శనం నిజానికి అవసరము లేదు. ఏదైనా మన అర్థము మన తర్కమును బట్టే మనం విషయాన్ని సంగ్రహించగలుగుతాము. మనలో ఆలోచన వేరే దాని మీద మనసు ఉంటే గనక అదే గొప్పదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవముగా యథార్థముగా ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా ఆలోచన చేస్తే నేను చెప్పిన ఈ మాట వాస్తవమని మీకు అనిపించక తప్పదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అర్థము కాని వారికి కూడా శ్రవణ సుఖమును కలిగించు భాష సంస్కృతము. దీనికి అతి చక్కని ఉదాహరణ ఏమిటంటే స్వరయుక్తముగా పండితులు వేదము చెప్పు స్థలములలో ఏమీ రాని వారు నిలుచుకున్నా కూడా ఆ వేద పఠనమును వింటూ ఆనందముతో తలమునకలవుతారు. అదేవిధముగా సంస్కృత శ్లోకములను విని ఆనందింపబడిన వాడు ఉండడు. నేటి భాషలలో కానీ గ్రీకు లాటిన్ లాంటి భాషలలో కానీ సంస్కృత వృత్తములంత మధురమైన వృత్తములు లేవు. వృత్తములు అంటే ఛందస్సుకు సంబంధించినటువంటి పద్య లేక శ్లోక సముదాయములు. మోస్ట్ మ్యూజికల్ మీటర్స్ మధురతమ వృత్తములు సంస్కృతంలో ఉన్నవి అని ఏఏ మాక్డోవెల్ వాక్రుచ్చినారు. సంస్కృత వృత్తములను విపరీతముగా ఆయన తన మాటల్లో ఎంతగానో వర్ణించినాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత వియోగిని, ధృత విలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై స్వర మనోరంజక శక్తి గలవి ఒప్పుచున్నవి. సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావించినప్పుడు కానీ, వేదగోష్ఠిని నిరపునప్పుడు కానీ, పురాణ ప్రవచనము సలుపునప్పుడు కానీ వినునట్టి నవీన విద్యానాగరికత సంపన్నులెల్లరూ తద్భాషా సౌందర్యమునకును విషయ మహాత్మ్యమును మాధుర్యములకును ముగ్ధులగుట గాంచునే ఉన్నాము. ఉదాహరణమునకు వేరే ఎక్కడికో పోనవసరం లేదు. మనకు పురాణాది అనేకమైనటువంటి మనకు తెలియని ఎన్నో విషయములను చెప్పే చాగంటి వారు కానీ, సామవేదం వారు కానీ, గరికపాటి వారు కానీ, మైలవరపు వారు కానీ, వారు చేసే ప్రవచనముల వల్ల మనము ఎంత మౌనముగా తదేక ధ్యాసతో వింటున్నామన్నది మనకందరికీ తెలిసిన విషయమే. ఆధునిక సభ్యతలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వారును ఈ భాషను వాంగ్మయమును నేర్చి ఉండినచో తమ జన్మ ధైన్యమయ్యడిదని భావించుట సర్వత్రా కాంచనగును. సంస్కృతముతో ఒకసారి పరిచయము ఏర్పరచుకున్న తరువాత ఆజన్మాంతము దాని కొరకై పాటుపడేవాడు, దాన్ని ఇంకా నేర్చుకోవాలనుకునేవాడు, అందులో ఎనలేని పాండిత్యమును గడించవాలని అనుకునేవాడు ఉంటాడు. కానీ సంస్కృతము మనకు వద్దు, అవసరం లేదు, నేర్చుకోదగినది కాదు అని అనుకునే వ్యక్తిని మనము కాంచలేము. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్యములకిది ప్రబల నిదర్శనము. వేయేల వైదికుల వేదమంత్ర పఠనము చేయినప్పుడు మనకు మంత్రములు రాకపోయినా చెవులు రిక్కించుకుని వింటూ ఉన్నాము అన్న విషయము ఇంతకుముందే మీకు మనవి చేసుకున్నాను. ఇది ఆ భాష యొక్క గొప్పదనము కాదా? సర్వతోముఖ సౌరభ సౌరభాగ్య సంభరిత సంస్కృత భాషా భారత భాగ్యరాశిలో అమూల్యరత్నం ఒకటియే కాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగలిగిన సర్వ ప్రముఖ సాధనమై అలరారుతున్నది ఈ సంస్కృతము. భూమిపై మానవ సంస్కృతి మొదలైన రోజు నుండి మాట్లాడుతూ వచ్చిన భాష ఇది. పలు విధములైన కారణముల వల్ల భారతీయులు ఖండాంతరములు వ్యాపించి ఈ భాషను వ్యాపింపచేయగా అది రానురాను అపభ్రంశమై స్థానిక భాషలుగా పరివర్తన చెంది ఉండవచ్చునని నా ఊహ. కొన్ని పదాలు మచ్చుకు. తమిళంలో ఉండే కొన్ని పదాలను గురించి చెప్పేదానికి ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. క్రిస్టియన్ మిషనరీ అయిన కాల్డ్వెల్ గారు హిందూ దేశమునకు వచ్చు వరకు ఎటువంటి భేదాభిప్రాయము లేక మన భాషలన్నీ సంస్కృత జన్యములు అనుకున్నాము. ఆయన వచ్చి ఆర్య ద్రావిడ అన్న తెగలను ఏర్పరిచి, అంటే లేనివి సృష్టించి, లేనిపోని విషయాలు ఏవేవో తీసుకుని వచ్చి చిట్ట చివరకు ఆ రెండింటిని ద్రావిడ ఆర్య వేరుపరిచి తమిళాది భాషలన్నీ ద్రావిడమునకు సంబంధించినవి అని తనదైన ఒక థియరీని ప్రతిపాదించినాడు ఆయన. దానిని నమ్ముకుని, ఎందుకంటే మనకు విస్తరణ చెప్పింది వేదము, జేమ్స్ చెప్పిందే చరిత్ర, మన వాళ్ళు చెప్పింది చరిత్ర కాదు కాబట్టి దాని మీద మనము ఎన్నో చిలువలు పలువులు ఏర్పాటు చేసుకుని చాలా పెద్దది చేసి చివరకు మనమంతా వేరు వాళ్ళము, ఉత్తర హిందూ ఔత్రాహికులంతా వారు వేరు, సంస్కృతం మనకు సంబంధము లేదు అనే స్థితికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట ఇక్కడ తమిళం గురించే చెబుదాము. మీరు చూచినారంటే కనుక తామ్రపర్ణి అన్నది ఒక నది. వాళ్ళు పలకరము తామిరపర్ణి అని పలుకుతారు. వాళ్ళు ఎట్ల పలిగినా తామ్రము, అక్కడ రావి చెట్లు ఎక్కువగా ఉండేవేమో ఆ నదీ తీరంలో, ఆ ఆకులు ఎక్కువగా నదిలో పడేవేమో, అందువల్ల ఆ నదికి ఆ పేరు వచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఆ పదము ఆ అర్థమును నిర్వచిస్తుంది. చూచినారా, అది మారలేదు కదా. వాళ్ళు కూడా తమిళము ఎంతో ఆదిభాషగా చెప్పుకునే తమిళము లో రామేశ్వరం రామేశ్వరముగానే ఉన్నది, కానీ దాన్ని వేరేగా వాళ్ళెవరూ పలకరు. అదేవిధముగా మధుర కానీ, కంచి కానీ, లేక వేరే పెద్ద పెద్ద ఏ కాలమునకు ఉన్న మహానగరములు, తమిళనాడులో ఉండే మహానగరములు, వాటికి ఉన్న సంస్కృత నామమును మార్చుకునుట తటస్థించలేదు. మార్చుకునుట అంటేనే సంస్కృతంలో ముందు ఉండినది అనే కదా అర్థము. తమిళం దాని తర్వాత వచ్చింటేనే కదా ఆ పదాలు ఆ విధంగా పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా మీరు ఆలోచన చేయవలసిన విషయం ఎంతో ఉంది. మనసు పెట్టి మీరు ఆలోచించితే సంస్కృతం యొక్క గొప్పదనము ఎంత గొప్పగానో అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇప్పుడు తమిళంలో కొన్ని పదాలు వాసగం అంటారు. వాసగం అనే మాట ఎక్కడ వాడతారంటే కనుక నాయనార్లలో మాణిక్య వాసగర్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడున్నాడు. మాణిక్య వాసగర్ అంటే మాణిక్యము సంస్కృత పదమే, వాసగము అంటే వాచకము. వాచకము వాళ్ళు దాన్ని అపభ్రంశము అగుట వల్ల వాసగం అని పలుకుతారు. మాణిక్య వాచకుడు అంటే ఎంతో మహోన్నతమైనటువంటి విషయములు చెప్పే మహానుభావుడు. అదేవిధంగా జ్యోతిడం, జ్యోతిడం అంటే జ్యోతిష్యము. జ్యోతిష్యమును కూడా అపభ్రంశం ఒకటి చేత వారలు జ్యోతిడం అని పలుకుతారు. అంటే తమిళములో ఏ పదమునైనా ఒత్తు ఉండదు, చాలా సులభముగా అంటే లఘువులుగా పలుకుతారన్నమాట. అదేవిధంగా అమృతం, అమృతమును అముదం అంటారు. అమృతమును అముదం అంటారు. యంత్రమును యందిరం అంటారు. మీకు గుర్తుంటుంది తెలుగులో రోబో అనే సినిమా ఒకటి వచ్చింది మన రజనీకాంత్ గారిది, దానికి తమిళంలో వారు ఉంచుకున్న పేరు ఎందిరన్. ఎందిరన్ అంటే గనక యాంత్రికుడు. తెలుగులో ఆ మాటను యథాతథంగా చెప్పవలసి వస్తే యాంత్రికుడు అని చెప్పవల. మనం యాంత్రికుడు అని సినిమా పేరు పెట్టి దాన్ని కనుక ప్రజల్లోకి పంపితే రెండో రోజే రజనీకాంతే కానీ ఇంకెవరైనా కానీ వెంటనే వెనక్కుపోయేది. మన అదృష్టం ఈ విధంగా ఉంది. వాళ్ళు ఎందిరన్ అన్నా చూస్తారు, వేరే ఏమన్నా కూడా చూస్తారు. వాళ్లకు భాష మీద అభిమానం అంత. అదేవిధంగా ఇంకొక మాట చెప్తాను, అన్యహ అన్నది కూడా సంస్కృత పదమే. అంటే మనం తెలుగులో దాన్ని రాయవలసి వస్తే అన్యుడు అని రాస్తాము, అదే తమిళంలో అయితే అన్యన్ అంటారు. ఈ పేరుతో కూడా ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాకు వాళ్ళు పెట్టుకున్న పేరు అన్యనే. మనము తెలుగులో అన్యుడు అని మనం చెప్పనవసరం లేకుండానే అపరిచితుడు అని పెట్టుకున్నాము. అంటే మనకు అదే సమానార్థకమైనటువంటి పదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి పదాన్ని పెట్టుకోగలిగినాము. గమనిస్తున్నారు కదా, సంస్కృత మూలములు ఎంతో లోతుగా ఉన్నాయి. అసలు ఇంకొక మాట కూడా ఉంది దీంట్లో, తమిళంలో వాళ్లకు కోపం వస్తే సండాల అని మామూలుగా అలవోకగా వాడుతూ ఉంటారు. ఇది అంటే తిట్టు అంటే తిట్టుగా తీసుకోనవచ్చు, తిట్టు కాకను పోవచ్చు. అది వాళ్ళు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే సంస్కృత పదమైనటువంటి చండాల. ఈ చండాల అనే పదము తమిళంలోకి పోవటం వల్ల అది అపభ్రంశమై సండాల అయింది. కానీ తమిళము మాట్లాడే తమిళమును మాతృభాషగా కలిగిన చాలా వారికి ఈ సండాల అన్న శబ్దము తమదేననుకుంటారు, కానీ సంస్కృతం నుండి వచ్చిందన్నది వారికి తెలియదు. ఎందుకంటే అక్కడ సంస్కృతము బాగా వాడకము తక్కువ.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, The Voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. స్థానము తప్పి వచ్చు నెడదానిటువంటి బలాఢ్యుడు నిజ స్థానికుడైన ఎల్పుని కతంబుననైనను మోసపోవుగా కానల లోపలన్ విడని గంధగజంబొక నాడు నీటిలో కానక చొచ్చి నన్మొసలి కాటుకు లోబడదోటు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, తన స్వస్థలం వదిలి వేరొక చోటికి వెళ్ళినప్పుడు ఎంత బలశాలి అయినను స్థానబలము గల వేరొక అల్పుని చేతనైనను పరిభవింపబడును. పూర్వమొక గజము కొలనులో నీరు త్రాగుటకు పోయి ఒక మొసలి చేత చిక్కి పరాభవం పొందెను. పూర్వపు గాథ ఈ మాదిరి ఉన్నది. పూర్వముక ఏనుగు తన తోడి ఏనుగులతో కూడి అడవిలో తిరుగుచూ దప్పిక అయి ఒక మడుగులో చొచ్చి నీరు త్రాగబోయింది. మొసలితో చిక్కి 1000 సంవత్సరములు పోరాడి కూడా స్థానబలము గల ఆ మకరమును వదల్చుకొనలేక ఆర్తత్రాణ పరాయణుడగు నారాయణుని గూర్చి మొరచేసి ఆ దేవునిచే విడిపింపబడెను. ధన్యవాదములు.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వ్యాకరణములు 9 ఉన్నాయి. నవవ్యాకరణములు, ఈ నవవ్యాకరణములలో తమిళము మొదటి వ్యాకరణము కలిగి ఉన్నదని చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పగా, నడిచే దేవుడన్న పేరు కలిగిన చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పగా విన్నాను. నర నరాలలో సంస్కృతమే కలిగిన తెలుగు భాషకు తల్లి సంస్కృతం కాకుండా ఎట్లా పోతుంది? మరి ఆలోచన చేయండి ఒక్కసారి. సంస్కృత శబ్దాలు గ్రీకు, లాటిన్, జర్మనీ మొదలుగా గల ఎన్నో భాషలలోకి పుంఖానుపుంఖములుగా పోయి అక్కడ నుండి ఆంగ్లములలోనికి చేరుకున్నాయి. ఇందుకు తగిన ఉదాహరణలను మనం చూస్తాము. డాటర్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పుంఖానుపుంఖాలైనటువంటి పదాలు సంస్కృతం నుండి ఆంగ్లాది భాషలకు చేరినాయని మనం చెప్పుకోవచ్చు. ఇంచుమించు 800లలో పురుడు పోసుకున్న నేడు అంతర్జాతీయ భాషగా గుర్తింపబడి ఇప్పుడు భాషనే కాక వారి పండగలు పబ్బాలను కూడా మనము మనవి చేసుకొని మన పండగలనైనా వదిలిపెట్టుకొని ఆచరించే ఆంగ్లము ఇప్పటికీ కూడా ఒక నిలకడ అయిన వ్యాకరణమును కలిగి లేదు. 30% లాటిన్ నుండి, మిగిలినవి గ్రీకు, ఫ్రెంచి, జర్మన్ మొదలుగా గల భాషల నుండి తీసుకున్న పదాలే అందులో ఉండేవి. తిరిగి వానిలో చాలా పదములకు మూలము సంస్కృతమే. 17వ శతాబ్దిలో వారి మొదటి నిఘంటువు ప్రచురించినప్పుడు అందు ఉన్న పదజాలము 3000. ఆ పుస్తకము పైన ప్రచురించిన పేరు ఏమని అనుకుంటున్నారో? డిక్షనరీ కాదండోయ్, ఇప్పుడు వచ్చింది ఆ పేరు. అంతకుముందు మొదటిసారిగా ప్రచురించిన ఆ పుస్తకం మీద డిక్షనరీకి బదులుగా ఏముండేదంటే, ఏ టేబుల్ ఆల్ఫాబెటికల్ కంటైనింగ్ అండ్ టీచింగ్ ది ట్రూ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హార్డ్ అన్యూజువల్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ బారోడ్ ఫ్రమ్ హీబ్రూ, గ్రీక్ ఆర్ ఫ్రెంచ్. చూచినారా, మనకు ఈ ఇంత రాయవలసిన అవసరమే లేకుండా అనంతకాలము నుండి ఈ విధమైనటువంటి పదములకు అర్థములు చెప్పు, లేదు అర్థము ఎక్కడి నుండి ఉత్పత్తి స్థానము మొదలుకొని ప్రతి ఒక్కటి చెప్పే ఆ శాస్త్రము కేవలం మనం 4 అక్షరాలలో నిరుక్తము అంటాము. అర్థం చేసుకోండి. దీన్ని బట్టి ఈ సంస్కృతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇంకొక మనము కొంత సిగ్గుపడవలసినటువంటి, అంటే కొంత ఏముంది లేండి, మనము సిగ్గుపడవలసిన విషయం నిజానికైతే, జర్మనీని శర్మణ్య అన్న పేరుతో మనలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. ఆయనే మ్యాక్సిములరే చెప్పుకున్నాడు, శర్మణ్య దేశవాసేనా గోతీర్థ నివాసిన మోక్షమూలర భట్టేనా అని తనకు తానే చెప్పుకున్నాడు. శర్మణ్య దేశము అంటే కనుక జర్మనీ, గోతీర్థము అంటే కనుక ఆక్స్ఫోర్డ్, ఫోర్డ్ అంటే కనుక ఒక చిన్న ప్రవాహము, ఆక్స్ఫోర్డ్ అంటే అక్కడ బహుశా మరి ఎందుకు వచ్చిందో ఆ పేరు నాకు తెలియదు, కానీ ఆక్స్ అంటే కనుక ఎద్దు, కాబట్టి ఎద్దులు అక్కడ ఉన్నాయో ఉండినాయో లేదో అది ఎందుకు వచ్చిందో పేరు నాకు ఆ మూలంలోకి పోతే కనుక నాకు అర్థం కాదు, నేను మూలంలోకి పోలేదు, నాకు అందుబాటులో రాలేదు దాని అర్థము. కానీ దాని ఆక్స్ఫోర్డ్ అంటే కనుక గోతీర్థము, మోక్షమూలర భట్టు అంటే కనుక మ్యాక్స్ ముల్లర్. కాబట్టి ఈ జర్మనీ దేశస్థులు వాళ్ళ విమాన సంస్థకు ఏమి పేరు పెట్టుకున్నారు అనేది ఒకసారి గమనిస్తాము. వాళ్ళ విమాన సంస్థకు పేరు లుఫ్థాన్సా. వారి భాషలో మనము లుఫ్త్ అన్న మాటను తీసుకున్నామంటే గాలి, లుఫ్త్ అంటే గాలి, వాయువు. లేదు అది సంస్కృతం నుండే వారు పెట్టుకున్నారు అని అనుకుంటే కనుక లుప్త్ అంటే లుప్తమైన, అంటే రాన్ 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 రాను తగ్గిపోతూ తగ్గిపోతూ కనిపించకుండా ఉండేది అని అర్థం లుప్తం కావడం అంటే. ఈ రెండు మనసులో పెట్టుకోండి. ఆ తర్వాత పెట్టిన పేరును గురించి ఆలోచన చేస్తాం. లుఫ్త్ హంస, హంస ఇది సంస్పూర్తి, దీంట్లో నిర్ద్వందమైనటువంటి సంస్కృత పదం హంస. హంస ఎట్లుంటుంది, ఎంతో స్వచ్ఛంగాను తెల్లగాను ఉంటుంది. ఈ హంసలు మామూలుగా ఒక చోటి నుండి ఇంకొక చోటికి ప్రయాణం చేసేటప్పుడు, అంటే ఇవి ఎక్కువ మానసరోవరం దగ్గరే ఉంటాయన్న ప్రతీతి ఉంది. ఇప్పుడు ఉన్నాయా లేదా తెలియదు, నేను మానసరోవరం చూడలేదు, కానీ ఇవి అక్కడ ఉన్నాయని మన పురాణ ఇతిహాసాలలో ఎన్నో చోర్ల తెలపడం జరిగింది. కాబట్టి ఈ హంస తెల్లగానూ ఉంటుంది, ఇవి గుంపులు గుంపులుగా పోతాయి. ఎప్పుడైతే ఇవి ఆకాశంలో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయో అవి చూడటానికి ఎంతో మనోజ్ఞముగా ఎంతో అందముగా సుందరముగా ఉంటాయి. ఇవి కానీ అవి పోతూ 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 ఉండగానే కళ్ళ ముందరే అవి మాయమైపోతాయి. లుప్త హంస అనే పేరు ఎంత చక్కగా కుదిరిందో చూడండి, విమానమైనా అంతే కదా. అట్లా కాకుండా వాళ్ల ప్రకారము లుఫ్త్ అన్నమాట గాలి అని తీసుకున్నా, సో ఇది వాయుహంస అవుతుంది. కాబట్టి ఎట్లా చూచినా కూడా ఆ పదమే ఎంత సుందరముగా ఉంది, సంస్కృతం నుండి వారు సంస్కృతం యొక్క గొప్పదనమును గ్రహించి ఆ పదమును వారు వాడుకుంటే మనమేమి వాడుకున్నాము తెలుసిన, మనకి ఏమీ గతి లేనట్టు అడుక్కున్న పదాన్ని పెట్టుకున్నాము, ఎయిర్ ఇండియా. దీనికి కూడా మనం గుర్తేం పెట్టుకున్నాము, ఒక అడుక్కునే రాజునే పెట్టుకున్నాము. అంటే ఈ రాజు అనే బొమ్మను నా మనసుకు తోచిన అర్థం ఏమిటంటే, ఎప్పుడూ ఆంగ్లేయులకు విధేయులై ఉన్నటువంటి ఒక రాజు వాడు తల వంచుకొని రాండి రాండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఇంతకు మించిన అర్థం నాకు తెలియదు. ఇది దానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఈ విధంగా ఫ్రెంచ్, జర్మన్, స్పెయిన్, గ్రీస్, జపాన్, కొరియా, చైనా మొదలగు ఎన్నో దేశములు తమ మాతృభాషలోని శాస్త్రాభివృద్ధిని ఇతోధికముగా గావించుకుంటూ ఉంటే మనము నిర్లక్ష్యము, నిరాదరణ అన్న రెండు కళ్ళతోనే మన యొక్క భాషలను కానీ మన సంస్కృతిని కానీ మన ఆచార వ్యవహారాలను కానీ చూస్తూ ఉన్నాము. దాదాపు 254 దేశములు కలిగిన ఈ ప్రపంచములో ఇంచుమించుగా 15 దేశములు మాత్రమే ఆంగ్లమును అనర్గళములుగా మాట్లాడతాయని విన్నాను. మీకు తెలిసిందే, జపాన్లోను, కొరియాలోను, బర్మా, ఫ్రెంచ్, ఫ్రాన్స్లోను, జర్మనీలోను, స్పెయిన్లోను, ఈ విధంగా చూస్తే ఎన్నో దేశాలలో వారి భాషలు తప్ప ఆంగ్లమే మాట్లాడరు, వీరికి ఆంగ్లము తెలియదు అన్న విషయము మీకు తెలిసిన విషయమే. మరి మనం ఎందుకు పట్టుకొని ఉన్నామో మనకే తెలియదు. ఇప్పుడు ఈ 15 దేశాలు మాత్రమే మాట్లాడుతున్నాయి అన్నది నిజమే అయితే, ఈ దేశము ఆంగ్లము అత్యధికముగా మాట్లాడే జనులు కలిగిన దేశం అవుతుంది. ఎందుకంటే మన జనాభానే ఎక్కువ, మనకన్నా ఎక్కువ జనాభా కలిగిన చైనా దేశము ఆంగ్లము మాట్లాడదు. మధ్యతరగతి కుటుంబాలలో పుట్టి కోరిన చదువు చదువుకోలేక సంపాదనే సర్వస్వమును యోచించిన మా కాలము గతించినది. రాబోయే కాలము ఎంతో విజ్ఞానవంతులైన యువతరానిది. వారికి ఈరోజు ఇటు తెలివికి కానీ అటు ధనమునకు కానీ కొదవలేదు. ఈ యువత మనోధైర్యంతో మాకు రానిది లేదు, మేము ఒకవేళ ఏదైనా రాకున్నా మేము నేర్చుకుని ముందడుగు వేస్తాము అన్న దృఢ సంకల్పంతో ముందుకు కదిలితే మన దేశానికి పురాప్రభావం ఎటుతిరిగి సమకూర్చగలరు. ప్రపంచ భాషలకు ఆది భాష అయిన ఈ సురభాషను మరచి పరభాషను పట్టుకుని ప్రాకులాడుతున్న మన యువతకు ఇదే నా మేలుకొలుపు. స్వస్తి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మళ్ళా 15 ఏండ్లు అయింది దేశమిడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follow us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మనము ఇంతవరకు చెప్పుకున్న సంస్కృత ప్రాశస్త్యమునకు అనుబంధముగా నేను ఇక్కడ కొన్ని చాటువులు సంస్కృతంలోనివి మీకు చెప్పబోతున్నాను. దయతో ఆలకించండి, ఎంత ఆనందంగా ఉంటాయో ఆస్వాదించండి. మొదటి చాటు చెప్పుటకు ముందు షోలే సినిమాను ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. షోలే సినిమాలో ధర్మేంద్రకు బసంతిని అడుగుటకు ముసలావిడి దగ్గరికి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఆమెతో కొన్ని సంభాషణలు మాట్లాడతాడు. ఆమె అడగడము, అతను చెప్పడము, ఈ విధంగా సాగుతుంది ఆ సంభాషణ. ఆ సంభాషణలో అంటే ధర్మేంద్ర పేరు వీరు, అతని పేరు అజయ్ కదా, వీరును గురించిన అంతా మంచి లక్షణాలు ఉన్నవాడు అని చెప్తూనే అతనికున్న దుర్లక్షణాలన్నీ చెప్తాడు అందులో అమితాబ్ బచ్చన్. మనకు ఆ సన్నివేశం ఎల్లప్పటికీ చిరకాలము గుర్తుండిపోయే విధంగా ఉండిపోయింది. ఆ సన్నివేశమునప్పుడు ఆ మాటలు రాసిన సలీం జావేదులను కూడా మనం ఎంతగానో ప్రశంసించుతాము. కానీ దానికి మూలము ఈ సంస్కృత శ్లోకము అని మీకు తెలిసినప్పుడు ముక్కున వేలు వేసుకుంటారు. ఆ శ్లోకము ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఆ శ్లోకం ఇది: భిక్షో మాంస నిషేవణం కిముచితం. భిక్షో మాంస నిషేవణం కిముచితం. మాంసభక్షణము, నువ్వు భిక్షుడిగా కనిపించుతున్నావే, నువ్వు ఒక సన్యాసి మాదిరి కనిపించుతున్నావే, నీకు మాంసం తినడం సముచితమేనా? తింతేన మద్యం వినా? అయ్యా, మాంసాన్ని గురించి మాట్లాడుతున్నావు, నేను మాంసం ముట్టేవాడిని కాదండి, కళ్ళు ఉంటే మాత్రమే మాంసభక్షణ చేస్తాను, కానీ వేరే విధంగా ఉంటే చెయ్యను అంటున్నాడు. అంటే కళ్ళు లేకుండా మాంసభక్షణము రుచికరముగా ఉండదు అని చెప్తున్నాడు. మద్యం చాపితావు ప్రియం, మీకు కళ్ళు కూడా ప్రియమేనా? ఓహో, చాలా గొప్పవాళ్ళగా ఉన్నారే మీరు. అంటే ఆయన జవాబు వినండి: ప్రియమహో వారాంగనాభిత్సహ. అయ్యా, కళ్ళు అట్లే ఏదో కళ్ళు పాకపోయి తాగితే గనక అందులో ఉండే రుచి ఏముంటుందయ్యా? వారాంగన పక్కన ఉన్నప్పుడు కళ్ళు సేవించితే ఆ ఆనందమే వేరు. అప్పుడు మాత్రమే సేవించుతాను, కానీ అదే పనిగా కేవలం కళ్ళు ఒకటి తాగే ఉద్దేశం నాకు లేదు, ఆ అలవాటు లేదు అన్నాడు. వారస్త్రీరతయే కుతస్తవధనం. అయ్యా, నువ్వు వారకాంతలను గురించి మాట్లాడుతున్నావే, చూస్తే గనక సన్యాసివి, బొడ్డు సన్యాసివి నీవు. మరి నీ దగ్గర వాళ్ళకి వారకాంతల దగ్గరికి పోవాలంటే నీకు డబ్బు కావాలి కదా, డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని అడిగినాడు ఆయన. దానికి ఈ సన్యాసి జవాబు చెప్తున్నాడు: ద్యూతేన చౌర్యేణవా. ద్యూతేన చౌర్యేణవా అంటే ఏమి? అయ్యా, ద్యూతం ఆడతాను, అంటే జూదం ఆడతాను. ఒకవేళ జూదం ఆడే సమయంలో నేను డబ్బే పోగొట్టుకున్నాను అనుకో, కొన్ని డబ్బు కూడా పోయింది అనుకుంటే గనక దొంగతనం చేయుట కూడా నేను వెనకాడను, దొంగతనం చేయ సాహసించాను. నాకు ఎటు తిరిగి కోరిక కలిగిందంటే వారకాంతను పోవాలా అనే ఆలోచనే కలిగితే నా దగ్గర డబ్బుంటే జూదం ఆడతాను, డబ్బు లేకుంటే దొంగతనమైనా చేస్తాను. చౌర్యజ్యూత ప్రశశ్రమోస్తి భవతాం, మీరు జూదములోనూ చోరకళలోనూ కూడా ప్రశస్తము కలిగిన వాళ్ళ, మీరు చాలా గొప్పవాళ్ళ, మీరు జూదరి అఖండి చోరుడు కూడానా అని ఆయన చాలా ఆశ్చర్యకరంగా అడిగినాడు. అంటే ఆ సన్యాసి జవాబు చెప్తున్నాడు, భ్రష్టస్య కావాగతి, అయ్యా భ్రష్టుపట్టిన వానికి వేరే మార్గమైతే ఏముందయ్యా, ఏదో ఒక రకంగా కావలసిన సుఖాలు మాత్రము పొందవలసిందే కదా, మనసు ఏవేవి కోరుకుంటుందో అవన్నీ మనసుకు అందించవాలా, మనసును సంతృప్తి చేయవాలా అంటే కనుక ఇట్లాంటివి చేయక తప్పదు అని చెప్పినాడు. కాబట్టి సంస్కృతం యొక్క ప్రాశస్త్యము ఈ చిన్న చిన్న విషయాలు, అంటే ఊరికి మనం నవ్వుకునేదానికి తప్ప వేరే విధంగా కావ్యాలలో రాసినవి కావు, ఇవి కేవలం చాటువులు. ఇవి వింటేనే మనకు ఎంత ఆనందము ఉత్సాహము కలుగుతుందో చూడండి. అదేవిధంగా ఇది కాళిదాసుని గురించి చెప్పుకుంటారు. కాళిదాసు మీద సాటి కవి పండితులకు ఎక్కడ లేని మాత్సర్యం ఏర్పడింది. రాజుకు ఇతను ఎప్పుడూ చాలా దగ్గరగా ఉంటాడు, వీళ్ళ అన్యోన్యత ఏ విధంగానైనా కూడా చెడగొడితే బాగుండు, అప్పుడు మనం దగ్గరయ్యే అవకాశం వస్తుంది, ఆ విధంగా కాకపోతే కనుక ఎప్పటికీ ఇది ఇంతే మనం ఇంతే అని అనుకుంటారు. అందుకు అనుగుణంగా రాజుకు ఏదైనా ఒక అవకాశం దొరికితే కనుక కాళిదాసు పైన చాడీలు చెప్పవాలని అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు తన మీద ఏదో పన్నాగం పన్నుతున్నారన్న ఆలోచన కాళిదాసు కలుగుతుంది వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి. దానితో వాళ్ళ పన్నాగం పన్నేదానికి ముందుగానే తానే ఒక పన్నాగం పన్నుతాడు. ఏ విధంగానంటే ప్రతిరోజు వాళ్లకు వాళ్ళు గమనించే విధముగా మత్స్య విక్రయశాల వద్దకు ఈయన పోవడము, అక్కడ కాసేపు ఉండి ఏదో కొన్నట్టు ఉండడము, అది తీసుకోవడము, ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సరే, మనకు మంచి అవకాశం దొరికింది, ఇంతకంటే మించిన అవకాశం అసలు దొరకదు. ఇతను బ్రాహ్మడై ఉండి కూడా మత్స్యములను తింటున్నాడు కాబట్టి, చేపలను తింటున్నాడు కాబట్టి ఆ విషయం ముందు భోజరాజుకు చెప్దాము, అతను భ్రష్టు పట్టినాడు అని చెప్తే గనక ఆయన మీద ఉండేటటువంటి మమకారం రాజుకు తగ్గిపోతుంది అని అనుకొని భోజరాజుతో వారు వెళ్ళి చెప్పడం తటస్థించింది. భోజరాజు అనగా అనగరాగమతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు అని అన్నట్లు చెప్పగా చెప్పగా వీళ్ళు చెప్పే మాటల్లో నిజముందేమో, ఒకవేళ లేకుంటే ఎందుకు చెప్తారు సారిసారికి ఈ విధంగా అని అనుకున్నారు ఆయన. సరే, పరీక్ష చేస్తామని ఆలోచన చేసి ఒక మంచి సుముహూర్తాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ ముహూర్తంలో బయలుదేరి ఆయన బజారుకు వచ్చేటట్లు చేసినారు ఈ మిగతా పండితులంతా. వాళ్ళలో ఒకరు ముందుగానే కాళిదాసు ఆ చేపల బజారులో ఉండేది గమనించి వచ్చి చెప్పడము, వాళ్ళు మిగతా పండితులు రాజుకు చెప్పడము, రాజును పిలుచుకురావడము అన్నీ ఒకసారి జరిగిపోయినాయి. అంతా జరిగిన తర్వాత కాళిదాసు ఎదురుగా ఉన్నాడు, రాజు భోజుడు ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు మామూలుగా అయితే గనక మాటల్లో మాట్లాడుకోరు వాళ్ళు, ఏది కూడా శ్లోక రూపమే. కాబట్టి ఇది కూడా ప్రశ్న ఉత్తరము, ఇంతకుముందు చెప్పిన దానిలాగానే ప్రశ్న ఉత్తరము రూపంలో ఇది జరుగుతుంది. దీనిలో రాజు అడుగుతాడు, కాళిదాసు గారు జవాబు చెప్తారు. రాజు ఈ విధంగా అడుగుతున్నాడు, కక్షే కిం తవ పుస్తకం, కిముదకం కావ్యార్థ సారోదకం, గంధ కిం నను రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ, పుచ్చ కిం నను తాళపత్ర లిఖితం, కిం పుస్తకం భో కవే రాజన్ భూమిసురైశ్చ సేవితమిదం రామాయణం పుస్తకం అన్నాడు. అంటే అయ్యా నీ చంకలో ఉండేది ఏమిటి అంటే ఆయన అన్నాడు, పుస్తకం అయ్యా నా చంకలో ఉండేది వేరే ఏమీ కాదు, అది పుస్తకం అయ్యా అన్నాడు. అంటే నేరుగా చెప్పవచ్చు రామాయణం ఉంది అని, కాదు చెప్పలేదు అట్లా, నీకు చంకలో ఏముందంటే పుస్తకం ఉంది అన్నాడు. మరి నీరు కారుతూ ఉంది కదయ్యా అని అంటే కనుక అది అంటే చేప కొంటే గనక కొన్న చేపలు ఒక ఏదో బట్టలో చుట్టి చంకలో పెట్టుకుంటే ఆ చేప యొక్క తోకలు బయటికి కనపడుతూ ఉన్నాయి, చేప నుండి వచ్చే ఆ నీచు నీళ్లు కిందికి కారుతూ ఉన్నాయి. వీటన్నీ చూచి అడిగిన రాజు ప్రశ్నలకు ఆయన ఈ విధంగా జవాబు చెప్తున్నాడు, కిం ఉదకం అయ్యా ఎందుకు ఆ నీళ్ళేమిటో కారుతున్నాయి కదయ్యా, ఇవి చాలా వాసన వస్తున్నాయి, ఆ నీళ్లు కారుతున్నాయి అంటే గనక ఆయన చెప్పినాడు, కావ్యార్థ సారోధకం అంటే ఈ కావ్యములోని అర్థసారమైనటువంటి ఆ ద్రవము కారుతూ ఉంది అని చెప్పినాడు. అంటే గంధకిమ్మని అడిగినాడు, అయ్యా మరి కంపు కొడుతుంది కదయ్యా, విపరీతమైన వాసన వస్తుంది, ఈ వాసన ఏమిటి అంటే, మహానుభావ నీకు తెలియదా, రామరావణ యుద్ధములో జరిగినటువంటి ఎన్నో వేల లక్షల మంది చనిపోయినారు కదా రాక్షసులు కానీ ఇట్లా వానరులు కానీ, ఆ చనిపోయిన పినుగుల యొక్క వాసన అని చెప్పినాడు. పుచ్చహ్కిం, మరి అట్టయితే కనుక ఈ తోక ఏమిటి అంటే, ఈ రామాయణం ఏ తాళపత్రాలలో అయితే వ్రాయబడిందో ఆ తాళపత్రాల యొక్క తోకలను కత్తిరించి వ్రాయబడలేదు, యథాతథంగా తాళపత్రం తీసుకోవడం రాయడం జరగడం వల్ల తాళపత్రాలకున్న తోకలు అట్లే ఉండిపోయినాయి అని చెప్పినాడు. అంటే అప్పుడు పోనీ ఆ పుస్తకం పేరు ఏం పెట్టినావయ్యా అంటే గనక, ఇది ఏమనుకుంటున్నారు స్వామి, మొత్తం భూమిలో ఉండేటటువంటి భూసురులు బ్రాహ్మలు నిత్యము పారాయణం చేసి కొలిచి భగవ ప్రార్థించి పూజ చేసి పారాయణం చేసి 10 మందికి చెప్పేటటువంటి రామాయణం అండి ఈ పుస్తకము అని చెప్పినాడు. అంటే అప్పుడు రాజు ఏది చూపించు అని చెప్పడము, కాళీవరప్రసాదుడైనటువంటి కాళిదాసు దానిని తెరిచి చూపించితే కనుక అది నిజంగానే రామాయణమై ఒప్పారడము జరుగుతుంది. ఇది కాళిదాసుకు చెల్లు కానీ మనకు చెల్లదు, మనము వినుటకు మాత్రమే. అదేవిధంగా ఇంకొక చాటువుని గురించి చెబుతాను. ఈ చాటువులు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి వింటే గనక సంస్కృతముల యొక్క మధురము కానీ సంస్కృతం యొక్క గొప్పదనము కానీ ఎటువంటి, ఈ సందర్భంలో సంస్కృతం వాడవచ్చు ఈ సందర్భంలో వాడకూడదు అన్న ఇదే లేకుండా, రామాయణము సంస్కృతంలోనే రాసినారు, భారతము సంస్కృతంలోనే వ్రాసినారు, ఈ చాటువులు కూడా సంస్కృతంలోనే వ్రాసినారు, అంటే సంస్కృత భాష ఎందులోనైనా మంచినీరు లాంటిది, సంస్కృత భాష నీరు లాంటిది, అది ఒక చిన్న ఒక గ్లాసులో పోస్తే గ్లాసు రూపమే ధరించుతుంది, చెంబులో పోస్తే చెంబు రూపం ధరించుతుంది, తమిళలో పోస్తే తమిళ రూపం ధరించుతుంది, అంత గొప్ప భాష ఇది. అందుకు గాను ఈ చాటువులు మీకు చెప్తున్నాను, ఈ చాటువును వినండి. రవిరంబర మధ్యస్థ శేషే సేతే హరిస్తథ గిరౌచ గిరిశస్మేతే మన్యే మత్కుణ శంకయ. అంటే దీని అర్థము నేను వివరించి చెప్పేదానికంటే, ఈ శ్లోకాన్ని ఒక అజ్ఞాత కవి తెలిగించినాడు. ఆయన చెప్పిన ఈ పద్యాన్ని, తెలుగులో చెప్పిన పద్యాన్ని మీకు వినిపించుతాను. మీకు అర్థము నేను చెప్పకముందే అర్థమైపోతుంది. శివుడద్రిని శయనించుట. శివుడు కైలాస పర్వతం మీద ఎందుకున్నాడంటే, రవిచంద్రులు మింటనుంట సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆకాశంలో ఎందుకున్నారంటే, రాజీవాక్షుండవిరళముగా శేషునిపై శయనించుట, రాజీవాక్షుండవిరళముగా శేషునిపై పవళించుట. ఎందువల్ల, నల్లి బాధ పడలేక సుమి, విష్ణువు పాలసముద్రములో శేషుని మీద పడుకోనున్నాడు అంటే గనక అక్కడికి నల్లులు రావు అన్న ధైర్యం ఉన్నందువల్ల పడుకోనున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ విధంగా ఎందుకున్నారయ్యా అంటే గనక, నల్లి బాధ పడలేక అనే మాటను కూడా సంస్కృతంలో చాటువు రూపంలో మనం వింటాము. అంటే ఆ కాలంలోనే హాస్యము కానీ ఏదైనా కానీ ఎంత సునిశితముగా ఎంత హాయిగా నవ్వుకునే విధంగా ఉండిందో ఆలోచన చెయ్యండి. ఒకసారి భోజరాజు ఆస్థానములో ఒక ఏమీ తెలియని కవి ముందు కాళిదాసు దగ్గరికి వచ్చి తన బలహీనతను చెప్పుకొని, తన బీదరికమును గురించి కూడా చెప్పుకొని, మీ సహాయము లేకుంటే నేను కుటుంబమును పోషించలేను, నాకు మరణమే శరణము అన్నాడు. అందుకు కాళిదాసు, నువ్వేమి చింతపడవద్దు, నీకు ఏమి తోచితే అది చెప్పు, ఆ తర్వాత నువ్వు ఊరుకుండిపో, నువ్వేమి మాట్లాడవద్దు, నేను సమర్థించుకుంటాను అన్నాడు కాళిదాసు. సరేనండి, ఆ విధంగా మీరు గనక నాకు భరోసా ఇచ్చినారంటే మీరు చెప్పినట్లే చేస్తాను అని నమస్కరించి రాజు ఆస్థానంలోకి వచ్చినాడు. ఆస్థానంలో రాజు ఉన్నాడు, కాళిదాసు ఉన్నారు, ఇంకా పండితులు, సభ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఉంటారు. అప్పుడు ఈయన మొదలు పెట్టడమే రాముడు రావణుని చంపినాడు, రావణుడు రాముని చేత చంపబడినాడు అని చెప్పబోయి ఈ రావణ అనే శబ్దాన్ని రాభణ అన్నాడు. రాభణ అంటూనే అయిపోయింది, గొంతులో విలక్కాయబడినట్టయింది పండితుడికి, ఇంకా అతనికి ఆ బ్రాహ్మణికి అతనికి ఇంకా ఏం మాట్లాడడానికి నోరు కూడా రాలేదు. వెంటనే కాళిదాసు గారు అందుకున్నారు, మహారాజా, ఈ మహాపండితుని యొక్క మనసులోని అభిప్రాయాన్ని నాకు చెప్పే అవకాశాన్ని ఇవ్వండి అంటూ ఈ విధంగా చెప్పినాడు. కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణే అగ్రతశ్చ స్వయం రాజా రాభణో నచ రావణ. అయ్యా, కుంభకర్ణుల్లో భా ఉంది, విభీషణుల్లో భా ఉంది, వీళ్ళిద్దరూ తమ్ములే, తమ్ముల్లోనే అంత భా అనే భీషణమైనటువంటి పదము ఉంటే మరి రావణునికి రాభణ అనేది ఉండకపోతే కనుక ఏ విధంగా శోభిలుతుంది? కాబట్టి ఆయన రాభణ అనే ఉండాలా అని చెప్తున్నాడు ఈయన అని చెప్పినాడు. ఆ మాట చెప్పడంతో సభతో పాటు భోజరాజు కూడా నవ్వి ఆ బ్రాహ్మణికి తగిన విధంగా సత్కారం జరిపి అతన్ని ఇంటికి పంపించడం జరిగింది. ఇదండి నేను సంస్కృతాన్ని గురించి నాకు తెలిసిన అతి తక్కువ, అంటే ఒక సంస్కృతము అనేది సముద్రంతో పోల్చబడితే మీకు నేను అందించినది ఒక నీటి చుక్క. అందులో ఇంకా ఎంత నేను కింద పోసినానో నాకు తెలియదు. కాబట్టి దయతో మీరు సముద్రమునే దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తారనే నమ్మకంతో నేను మరొక్కసారి పరమేశ్వర స్వరూపులైన పాఠకులకు నమస్కరించి సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.